రోజు వేదం చదివే దాంట్లోంచి కపోత పక్షులు పౌరాలు వచ్చాయి. మరొక దానితోటి రోజు ఆయన భోజనం చేసేవాడు. ఆ మూడో తలలో నుంచి అత్యద్భుతమైనటువంటి కపింజల పక్షులు, తిత్తిరి పక్షులు అంటారు, తీతూ పెట్టలు బయటకు వచ్చాయి. ఈ మూడు పెట్టల రూపంలో బ్రహ్మహత్యా పాపం బయటకు వచ్చి, ఇంద్ర నువ్వు మహాపాప పాపాత్ముడివి, బ్రహ్మహత్య గురుహత్య చేసావు, మేము నిన్ను పట్టుకుంటాం అని ఆయన పట్టుకుని పీడించడం మొదలెట్టాయి. ఆ పాపాన్ని తట్టుకోలేకపోయాడు. తెల్లగా ఉండే ఇంద్రుడి శరీరం నల్లగా గౌడిగేది చర్మంలోకి వచ్చేసింది, ముఖంలో రంగు పోయింది. వీడు తట్టుకోలేక వీడి శరీరం అంతా దుర్వాసన వస్తూ ఉంటే వెళ్ళి హిమాలయ పర్వతాలలో నిషధ పర్వతం అని ఒక పర్వతం ఉన్నది, అంటే ఇప్పుడు కేదార ఈశ్వరస్వామి వారికి పక్కనున్న కొండ అన్నమాట. ఆ కొండలో ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో ఓ తామర తూడులో దక్కున్నాడు. చాలా కాలం అందులో దక్కున్నాడు. అప్పుడు చివరికి దేవతలంతా కలిసి మళ్ళీ బ్రహ్మని ప్రార్థించి, బ్రహ్మగారి ద్వారా బృహస్పతి ఎక్కడున్నారో పట్టుకుని బృహస్పతి పాదాల మీద పడి, ప్రభూ బృహస్పతి రక్షించు బాబోయ్, మా గురువుగారి రూపంలో ఉన్న దేవతాస్వరూపుడివి, గురువు అంటే బ్రహ్మస్వరూపుడు, రుద్రస్వరూపుడు, విష్ణుస్వరూపుడు, ఈ త్రిమూర్తులకు అతీతుడైన పరబ్రహ్మస్వరూపుడు రక్షించమంటే, అప్పుడు బృహస్పతి మళ్ళీ యజ్ఞం చేసి ఆ యజ్ఞం ద్వారా ఈ బ్రహ్మహత్యా పాపాన్ని స్త్రీలకి, చెట్లకి, నదులకి పంచిపెట్టాడు. ఆ బ్రహ్మహత్యా పాపమే స్త్రీలలో ప్రతి నెల మూడు రోజులు బహిష్టు రూపంలోను, చెట్లకి జిగురు రూపంలోను, తుమ్మ చెట్లు మొదలైన వాటికి పాలు కారతాయే జిగురు రూపంలోను, నదులకి వర్షాకాలంలో నొరగ వస్తుంది, నదుల్లో బురద నీరు వచ్చినప్పుడు ఒక రకమైన నొరగ, ఆ నొరగ రూపంలోను పాపాన్ని పంచిపెట్టి ఆ తర్వాత తిరిగి ఇంద్రుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చాలా అపూర్వమైన గాథ భాగవతంలోనూ, దేవీ భాగవతంలోనూ కూడా. కాబట్టి అప్పుడు ఇంద్రుడు లెంపలు వేసుకుని జీవితంలో తెలిసి కానీ తెలియక కానీ గురువుగారు వస్తే లేచి నిలబడని మహాపాపం వల్ల నేను ఎన్నో కష్టాల పాలయ్యా, రాజ్యం పోయింది. చివరికి ఒక పర్వతంలో చెరువు దగ్గరికి వెళ్ళి చెరువులో తామర తూడులో తలదాచుకున్నాను. కాబట్టి జీవితంలో ఎప్పుడు గురుధిక్కారం తెలిసి కానీ తెలియక కానీ చెయ్యకండి. ఒక్కసారి గురుధిక్కారం చేస్తే ఇంకా పాపం పోవడానికి యావజ్జీవితం కష్టపడాలి అన్నాడు ఆయన. సద్గురువుల యొక్క మహిమలు అటువంటివి. అందువల్ల మహాత్ములు అనుక్షణం ఇది గురుమహిమ, ఇది గురుమహిమ అనుకుంటూనే ఉండాలి. మనం రాముణ్ణి, కృష్ణుణ్ణి ఎంతమంది పురాణ పురుషులు చూసామండి. అర్జునుడు ఎందుకు అంత గొప్పవాడయ్యాడు అనుకుంటున్నారు? అర్జునుడు యావజ్జీవితం ఎప్పుడు వెళ్ళినా మా ద్రోణాచార్యుడు మా గురువు అని నమస్కరించేవాడు. ఆఖరికి తన ప్రాణం పోయే స్థితి వచ్చినా సరే, ద్రోణాచార్యుడు యుద్ధంలో చిట్ట చివర చాలా ఘోర యుద్ధం చేసి వెళ్ళాడు, మహాభయంకర యుద్ధం, పాండవుల్ని చీల్చి చెండాడేశాడు. అప్పుడు కూడా గురువుగారికి ఎదురుగుండా నిలబడి బాణం వేసేవాడు కదా ఆయన. గురువుగారు చచ్చిపోయారు. అక్కడ ఒక తమాషా ఉంది. ద్రోణపర్వంలో గురువుగారి యొక్క తలని దృష్టజ్యుమ్నుడు నరికి అవతల పారేశాడు ద్రోణాచార్యుని. అప్పుడు అర్జునుడు ఏడ్చి, నాకెంతో అభిమానంతో ఆదరించి పాఠం చెప్పిన మా గురువుగారి తలని మా సేనాధిపతి చంపాడు, ఇంక యుద్ధం చెయ్యను అని ధనుస్సు పక్కన పెట్టి ఏడుస్తూ కూర్చున్నాడు. ఈలోపు ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామకి ఈ విషయం తెలిసింది. మా నాన్నగారిని ఒక దుర్మార్గుడు తల పట్టుకుని నరికి నేల మీద పారేస్తాడా, ఈ పాండవుల్ని సర్వనాశనం చేసేస్తానని వెంటనే ఏం చేశాడు, నారాయణాస్త్రం వేశాడు. భయంకరమైనది నారాయణాస్త్రం అంటే. అది వెయ్యగానే మొత్తం లోకాలన్నీ దద్దరిల్లిపోయాయి. ధరణీ చక్రము దిర్దిరల్ దిరిగే మార్తాండు కుంఠీభవత్కిరణుండయ్యే దిశావితానము వడంకెల్ మిన్నదిర్చన్ మహీధర సంతానముగ్రక్కునంగదలే ఉద్భ్రాంతంబులై అంబుధుల్ పొరలెల్ కట్టల మీద పెట్టపిడుగుల్ మృశం మహోదగ్రతం. అశ్వత్థామ నారాయణాస్త్రం వెయ్యగానే ఈ భూమండలం అంతా గిర్రగిరగిర తిరిగిపోయింది. ఆ అస్త్రానికి అంత శక్తి ఉన్నదనమాట. బాంబు పేలిస్తేనే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దద్దరిల్లిపోవడంలో, గోడలు పేలిపోవడంలో, అటువంటిది నారాయణాస్త్రం. అపూర్వమైన అణ్వస్త్రం అది. దాంతో భూమి గిరగిరా తిరిగిపోయింది, సప్త సముద్రాలు పొంగి మొత్తం కట్టలు దాటొచ్చి ఊళ్ళు ఊళ్ళు కొట్టుకుపోయాయి. పట్టపగలే ఇంతంత పిడుగులు పడిపోయాయి, మేఘాలు మాసిపోయాయి, సూర్యకాంతి తగ్గిపోయింది, యుద్ధభూమి దద్దరిల్లిపోయింది. అందరి చెవులు భీషణ ధ్వనులతో నిండిపోయాయి. ఆ అగ్నిజ్వాలలతో కూడిన నారాయణాస్త్రం పాండవ సైన్యంలో ఒక అక్షౌహిణీ సైన్యాన్ని చంపేసింది. ఏకంగా అర్జునుడు మాత్రం గురువుగారి మీద అభిమానం కదా, మేము చచ్చిపోయినా పర్వాలేదు, అస్త్రంకి మాత్రం నేను ప్రత్యస్త్రం వేయని అలా కూర్చుని ఉన్నాడు గాండీవం విడిచిపెట్టి. అప్పుడు పాపం ధర్మరాజు గారు కంగారు పడి, చూశారా ఈ అర్జునుడిని నమ్ముకుని మనం యుద్ధానికి వచ్చాం, అతనేమో యుద్ధం చెయ్యడు, కృష్ణుడేమో కిక్కురుమనడు, జగద్గురువు అని మనం నమ్మితే మన సైన్యం కాలిపోతోంది, ఇప్పుడు మిమ్మల్ని చంపడం నాకు ఇష్టం లేదు, యుద్ధానికి మూలకారకుణ్ణి నేను, కాబట్టి గురువుగారి పుత్రుడు వేసిన ఈ అస్త్రానికి నేను బలైపోతాను, మీరంతా యుద్ధభూమి విడిచి పారిపోండి అన్నాడు అని అస్త్రం కేసి వెళ్ళిపోయాడు. అప్పుడు కృష్ణుడు కంగారు పడి లేచి నిలబడి రథం మీద, వీరులారా ఇది మామూలు అస్త్రం కాదు, నారాయణాస్త్రం, ఈ అస్త్రానికి ఇంకా మారు అస్త్రం నారాయణాస్త్రం తప్ప మరొకటి లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్జునుడు అస్త్రం వెయ్యలేడు, మీరు బతకాలంటే ఒకే ఒక్క మార్గం శ్రీ మహావిష్ణువు ఈ అస్త్రాన్ని సృష్టించి లోకానికి అందజేసి. అప్పుడు ఒక మాట చెప్పాడు, ఈ అస్త్రము నమస్కరించిన వాణ్ణి, వెన్ను చూపిన వాణ్ణి, రథం దిగిన వాణ్ణి, ఆయుధం విడిచిన వాణ్ణి ఏమీ చెయ్యను అంది. మీరు బతకాలంటే రథాల్లోంచి కిందకి దిగండి, ఆయుధాలు విడిచిపెట్టండి, రెండు చేతులు జోడించి నమస్కరించండి, నమస్కరిస్తే మీరు బతుకుతారు అన్నాడు. వెంటనే పాండవ సైనికులంతా రథాల్లోంచి కిందకి దిగిపోయారు, ఆయుధాలు విడిచిపెట్టి అస్త్రానికి నమస్కరించారు. అంటే కృష్ణుడు భగవంతుడు కాబట్టి ఆ టెక్నిక్ ఆయనకే తెలుసు కాబట్టి అస్త్రం వల్ల నాశనం కాకుండా ఉండడానికి ఈ కిటుకు చెప్పాడు. ఆయుధం విడిచిపెట్టడం నమస్కరించడం చావడంతో సమానం, అందుకని యుద్ధరంగంలో ఆయుధం విడిచిపెట్టిన వాళ్ళని ఏమీ చేయలేదు అది. ఇప్పుడు భీముడికి తిక్క కదా, అస్సలు జీవితంలో ఒక్కసారి కూడా వెన్ను చూపించని వీరుడు మహాభారతంలో ఎవడైనా ఉన్నాడంటే ఇద్దరే ఇద్దరున్నారు, ఒకడు అభిమన్యుడు మరొకడు భీముడు. మొత్తం భారత యుద్ధం అంతా వినండి మీకు తెలుస్తుందన్నమాట. ఎప్పుడో ఒకప్పుడు అందరూ వెన్ను చూపించేవారు అప్పుడో ఇప్పుడో, కానీ భీముడు మాత్రం యుద్ధంలో చచ్చినా పర్వాలేదు వెనక్కి మాత్రం వెళ్ళనంటాడే. వెంటనే లేచి ఏం చేశాడు, డెగకుడు వాహనంబులు కడింది మగంటిమి కోలుపోవ, మన పౌరుషం విడిచిపెట్టి రథం దిగి శత్రువు వేసిన ఆయుధానికి నమస్కారం చేస్తామా. నమస్కారం చేయటం అంటే మనం చావడంతో సమానం, నేను ఈ గదతో ఆ అస్త్రాన్ని చంపుతాను, దిగద్దన్నాడు ఆయన. ఇప్పుడు ఈ అస్త్రం నమస్కరించిన అందరినీ విడిచిపెట్టి గద పుచ్చుకుని ఎదురు తిరిగిన భీముడి మీదకు వచ్చింది, భీముడి రథాన్ని కాల్చేసింది. అయినా సరే భీముడు అంత అణ్వస్త్రాన్ని ఉక్తి గదతో కొట్టడం మొదలుపెట్టాడు, దాంతో రథం భగభగా కాలిపోయింది. ఈలోపు అర్జునుడు కంగారు పడి వారుణాస్త్రం వేశాడు, ఆ అస్త్రం నుంచి నీళ్లొచ్చి భీముడి రథాన్ని కాలుతున్న రథాన్ని చల్లార్చింది. అయినా సరే అస్త్రం మళ్ళీ రెచ్చిపోవడం మొదలుపెట్టింది. అప్పుడు కృష్ణుడు అర్జునుడు పరుగు పరుగును వచ్చి, భీమా అన్నిటికీ ఒకటే మొండితనమా, ఈ అస్త్రము ఇంకొక అస్త్రముతో ఉపశమనం పొందదు, దీని నుంచి బయటపడాలంటే నమస్కారం ఒకటే దిక్కు, నువ్వు దండం పెడుతున్నది విష్ణువుకి అంతేకాని అశ్వత్థామకి కాదు గుర్తుపెట్టుకో అని ఎంత గింజుకున్నా వినిపించుకొని భీముణ్ణి బలాత్కారంగా చెరువు రెక్కబుచ్చుకొని కృష్ణుడు అర్జునుడు ఈడ్చి రథంలో నుంచి గద కింద పారేయించి అని వెనక్కి చేతులు లాగుతున్న రెండు చేతులు గట్టిగా పట్టుకుని దగ్గరికి పెట్టి బలవంతంగా దండం పెట్టించారు. అలా నమస్కరించగానే ఆ అస్త్రం చల్లారిపోయింది. అప్పుడు అశ్వత్థామకి మళ్ళీ కోపం వచ్చేసింది. కోపం వచ్చి, చూడండి ఈ అస్త్రం అంతా పాడు చేసేసాడు కృష్ణుడు తెలివితేటలతో, మళ్ళీ పాండవుల్ని నాశనం చేసేస్తాను అని ఆగ్నేయాస్త్రం వేశాడు. ఇప్పుడు అర్జునుడు కొంచెం ఓపిక తెచ్చుకుని ఆ అస్త్రాన్ని బ్రహ్మాస్త్రంతో నాశనం చేశాడు. అప్పుడు అశ్వత్థామ, నా దగ్గర దివ్యశక్తులు లేవు, ఓడిపోయాను, అర్జునుడిని కృష్ణుడిని ఏమీ చేయలేకపోతున్నానని తన ధనుస్సు కింద పారవేసి యుద్ధరంగంలోంచి బయటికి వెళ్ళిపోయాడు నడుచుకుంటూ. అప్పుడు అక్కడికి వేదవ్యాసుడు వచ్చాడు. జిగితలు కాడగ నేలకు మొగిలేలుగు డిగ్గననగ ముందటతో చిన్ విగత దురితత్త భాసుండగు వేదవ్యాసుడం మహాపురుషునకున్. నల్లని మేఘం ఎర్రని మెరుపు తీగతో పాటు భూమికొచ్చినట్లుగా నల్లగా ఉండే వేదవ్యాసుడు ఎర్రని జటాచూటాలతో కిందకి దిగొచ్చాడు. అశ్వత్థామకి దర్శనమిచ్చాడు యుద్ధరంగంలో. అప్పుడు అశ్వత్థామ ఆయన కాళ్ళకి నమస్కరించి, అయ్యా నేను ఎంతో దివ్యశక్తి కలిగిన వాణ్ణి, నా నారాయణాస్త్రం నా ఆగ్నేయాస్త్రం కృష్ణార్జునుల్ని మనుషుల్ని ఏమీ చేయలేకపోయింది, కారణమేమిటి అన్నాడు. అప్పుడు చెప్పాడు ఆయన, నాయన రెండు కారణములు, అర్జునుడు మనిషి అనుకుంటున్నావు నువ్వు, అతడు మనిషి కాదు, గురుభక్తి కలిగిన వాళ్లల్లో అర్జునుడి కంటే గొప్పవాడు లేడు, మీ నాన్నగారిని చిన్నప్పటి నుంచి గురువుగా భావించి మనస్సులో పూజించాడు, ఆ గురుభక్తి వల్ల నీకంటే 1000 రెట్లు ఎక్కువ గొప్పవాడయ్యాడు. నీకు మీ నాన్నగారనే అభిమానం ఉంది కానీ గురువుగా మీ నాన్నని ఎప్పుడూ పూజించలేకపోయావు. అతడు గురువుగా పూజించాడు. గురుభక్తి కలిగిన వాణ్ణి ఈ చరాచర జగత్తంతా ఏకమైనా ఏమీ చెయ్యలేదు. అందువల్ల అర్జునుడు గొప్పవాడయ్యాడు. రెండవది, వాళ్ళు ఎవరనుకుంటున్నావయ్యా కృష్ణార్జునులంటే, నారాయణుడే కృష్ణుడు, నరుడే అర్జునుడు. మీ పూర్వజన్మ రహస్యం చెబుతానని ద్రోణపర్వంలో భారతంలో ఉన్న కథ ఇప్పుడే చెప్పేది. ఉట్టుట్టినే పద్మాకర్ గారు పుక్కిటి కథ అనుకోకండి, మహాభారతం ద్రోణపర్వంలో సంస్కృతంలోనూ వ్యాసుడు రాశాడు, తెలుగులో తిక్కన గారు అనువాదం చేశాడు. చిట్ట చివరి ఉంటుంది ద్రోణపర్వంలో. పూర్వం ఒకనొక కాలంలో కృతయుగంలో శ్రీ మహావిష్ణువు తన శరీరమును 2 భాగములుగా విభజించుకుని ఒకటి నరుడిగా మరొకటి నారాయణుడిగా మార్చుకుని ఈ ఇద్దరు యోగాభ్యాసంతో యోగేశ్వరుడనే పేరుతో, అప్పటిదన్నమాట యోగం అనేది, యోగేశ్వరుడిగా గంధమాదన పర్వతం అంటే ఇప్పుడు బదరి అంటున్నామే అక్కడ తపస్సు చేశారు మహామునులు. వాళ్ళు రోజు ఏం చేసేవారట, ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ఆ లింగాన్ని పూజించేవారు. ఆ సమయంలో అశ్వత్థామ ఒక ఋషి, వీళ్ళకి ఎదురుగుండా పోటీగా ఆయన కూడా ఒక ఆశ్రమం పెట్టుకున్నాడు. అప్పుడు కూడా పోటీలు ఉండేవంటే, ఎప్పుడు పార్టీలు ఉంటాయి ఋషుల్లో కూడా. నరనారాయణులు శివలింగమును పూజిస్తూ ఉన్న కాలములో అశ్వత్థామ ఒక ఋషి, ఆయన ఒక ఆశ్రమాన్ని బదరీలో ఏర్పాటు చేసుకుని అక్కడ శివుడికి విగ్రహం తయారు చేసి పూజించాడు. 10,000 సంవత్సరముల పాటు నువ్వు నీ పూర్వజన్మలో శివుణ్ణి విగ్రహ రూపంలో పూజించావు, వాళ్ళు యోగాభ్యాసంతో అర్చించారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నీకు ముందు ప్రత్యక్షమై, నాయన అశ్వత్థామ నువ్వు నన్ను విగ్రహారాధనతో పూజించావు కాబట్టి నీకు మంచి మహిమలు వస్తాయి, భవిష్యత్తులో ద్వాపరయుగంలో ద్రోణాచార్యుడు అనేవాడికి అశ్వత్థామ అనే పేరుతో కొడుగ్గా పుడతావు, అనేక రకాల దివ్యశక్తులు సంపాదిస్తావు, కానీ యోగాభ్యాసాన్ని నువ్వు అభ్యసించకపోవటం వల్ల, యోగ ప్రక్రియను విడిచిపెట్టడం వల్ల, లింగరూపంలో ఉన్న నన్ను పూజించకపోవడం వల్ల గొప్ప శక్తులు మాత్రం రావు అన్నాడు. కాబట్టి యోగ ప్రక్రియ విడిచిపెడితే సంపూర్ణమైన జ్ఞాని కాలేడు, అలాగే శివుణ్ణి లింగరూపంలో ఆరాధించకపోతే కూడా వాడు గొప్పవాడు కాలేడు. అందువల్ల లింగార్చన, యోగ ప్రక్రియ ఈ రెండూ లేనివాడు అశ్వత్థామలాగా మధ్యరకం మనిషి అవుతాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి శివుడు నరనారాయణుల దగ్గరికి వెళ్ళాడు. మహామునులారా, మీరిద్దరూ యోగధ్యాన ప్రక్రియతో నన్ను ఆనందపెట్టారు, నాకు శివలింగం అంటే చాలా ఇష్టం. లింగము నిర్గుణ పరబ్రహ్మం, చైతన్య స్వరూపం, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ ఈ 3 కలిస్తే శివలింగ రూపం. అటువంటి నిర్గుణ లింగాన్ని పూజించారు గనక మీరు భవిష్యత్తులో నన్ను కూడా జయించేంత గొప్పవాళ్ళు అవుతారు. ఎప్పుడైనా మీకు నాకు యుద్ధం జరిగితే నన్ను కూడా మీరు జయించెదరుగాక, మీకు తిరుగు లేకుండా ఉండుగాక, మీరు అవతారములెత్తి లోకాలను రక్షించెదరుగాక అని శివుడు వరమిచ్చాడు. అందుకే మీరు చూడండి, శివుణ్ణి అర్జునుడు కిరాతకుడి రూపంలో ఉండగా యుద్ధం చేసి మెప్పించి ఓడించి పాశుపతాస్త్రం పొందాడు. ఎందుకనంటే శివుడు పూర్వం ఇచ్చిన వరం వల్ల. శివుడు స్వయముగా యుద్ధం జరిగితే నన్ను కూడా ఓడించే శక్తి మీకు ఇచ్చానని వరం ఇవ్వడం వల్లే అర్జునుడు శివుణ్ణి ఓడించగలిగాడు. ఎప్పుడైనా విష్ణువు శివుడితో యుద్ధం చేసి ఓడించగలుగుతున్నాడంటే పూర్వం శివుడిచ్చిన వరం అన్నమాట. ఆనాటి నరనారాయణులే ఈ అర్జునుడు కృష్ణుడు, ఆనాటి ఋషివే అశ్వత్థామవి. వాళ్ళు లింగాధిష్ఠానారూఢులుగా అర్చించారు, నువ్వు విగ్రహారాధన చేశావు, నువ్వు కేవలం లౌకికాన్ని పట్టుకున్నావు, వాళ్ళు యోగాన్ని పట్టుకున్నారు. కాబట్టి యోగులని ఎప్పుడూ కూడా సామాన్యమైన పూజలు చేసేవాళ్ళు జయించలేరు, ఇది మీ పూర్వజన్మ మహిమ అని స్వయంగా వ్యాసుడు యుద్ధరంగంలో అశ్వత్థామకి చెబితే ఓహో అని అప్పుడు కృష్ణార్జునులకి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు చెబుతున్నానంటే, ఎప్పటికైనా గురుభక్తి కలిగిన వాడు, యోగ నిష్ఠ పూర్తిగా పూనినవాడు, నిర్గుణ పరబ్రహ్మమైన శివలింగాన్ని అర్చన చేసిన వాళ్ళు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారని భారతం కూడా చెబుతున్నది. అర్జునుడి యొక్క గొప్పతనానికి మూల కారణం అతని యొక్క సద్గురు భక్తి. మీరు ఎప్పుడు చూడండి, ఏ యుగంలో చూడండి, మహానుభావులు ఎవరైనా అయ్యారంటే వాళ్ళు కేవలం గురుభక్తి కలిగిన వాళ్ళే. గురుభక్తి లేని వాళ్ళు ఒక్కళ్ళు కూడా పైకి రాలేరు. ఉదంకుడు అంతే, ఉదంకుడని ఒక ఆయన ఉండేవాడు. ఆయన గురువుగారిని నిత్యం పూజించాడు. చివరికి గురువుగారు ఆయనకి ఏం పాఠం చెప్పలేదు, ముసలాడైపోయాడు ఆయన. ఒకరోజున ముసలివాడైపోయి పళ్ళు ఊడిపోయి జుట్టు నెరిచిపోయి గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారండి తక్కిన శిష్యులంతా గొప్పవాళ్ళు అయ్యారండి, నేను మీ దగ్గర 80 ఏళ్ళుగా ఉన్నాను, నేను ముసలాండి అయిపోయాను, పళ్ళు ఊడిపోయి పెళ్ళి లేదు, పెటాకులు లేవు, నా బతికింతేనా అంటే చిరునవ్వు నవ్వి, గురువుగారు నాయన నన్ను ఎంతో భక్తితో సేవించావు, వాళ్ళు ఏళ్ల తరబడి నేర్చుకున్న విద్యలన్నీ నీకు క్షణంలో వస్తున్నాయి, ఈ రోజు నుంచి నీవు నిత్య యౌవనుడు అవుతావు అన్నాడు. అప్పటి నుంచి ఉదంకుడు చచ్చిపోయేదాకా యౌవనంతో ఉండేవాడు. ఆయనకి ఎప్పుడు 30 పదులు 30 ఏళ్ల వయస్సు దాటలేదు, అన్ని విద్యలు వచ్చాయి. తన కూతుర్ని స్వయంగా ఇచ్చి పెళ్లి చేశాడు గురువుగారు. కాబట్టి చిట్ట చివరికి మిగిలింది ఏమిటంటే సద్గురు కృపాహి కేవలము. మనం 3 రోజుల పాటు రోజు గురువు యొక్క మహిమను ఇలాగే చెప్పుకుంటున్నాము. ఈరోజు ఆఖరి రోజు కూడా మన కార్యక్రమాన్ని మరొక్కసారి గురుభక్తితో పూర్తి చేసుకుందాం. నేను చెప్పే శ్లోకం అందరూ భక్తితో చెప్పండి, రోజు చెబితే గురు కటాక్షం కలుగుతుంది. వందే గురు పదద్వంద్వం అవాంగ్మానుష గోచరం, అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభా మిశ్రం అతర్క్యం త్రైపురం మహహ. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. గురువు యొక్క గొప్పతనం ఎటువంటిదో, ఒకప్పుడు యమునా నదీ తీరంలో ఒక గొప్ప వ్యక్తి ఉండేవాడు. ఆయన చాలామందికి పాఠం చెప్పేవాడు. రోజు పొద్దున్నే పాలు తాగితే కానీ ఆయనకి ఏ పని చేయలేడు, అదొక్కటే బలహీనత ఆయనకి. అన్నీ గొప్ప లక్షణాలే కానీ లేవగానే వేడివేడిగా పాలు తాగాలి. ఇప్పుడు మనం కాఫీ అలాగో అలవాటు, ఆ రోజులు ఆవు పాలు తాగి ఆ తర్వాత ఏ పనులనే చేసేవాడు ఆయన. యమునా నదీ తీరానికి అవతల వైపు ఉన్నాడు. అవతల వైపున కొంతమంది గోపికలు రోజు పాలు పితికి ఆ పాలు పుచ్చుకొని పడవెక్కి యమునా నది దాటి యువతల ఒడ్డుకు వచ్చి ఈ గురువుగారికి పాలు పోసి వెళ్ళేవారు. వాళ్ళు 7 ఇంటికో 8 ఇంటికో పాలు పట్టుకొస్తూ ఉంటే గురువుగారు అన్నారు, లేవగానే నాకు ముఖం కడుక్కోగానే పాలు తాగాలి వేడివేడిగా, తాగితే కానీ కాలకృత్యాలు తీర్చుకోలేను, ఓపిక రాదు, ఆ తర్వాత స్నానం చేసి సంధ్యావందనాదులు చేసుకోవాలి. మీరు చూస్తే ఎప్పుడో పొద్దెక్కాక పాలు తీస్తున్నారు, కొంచెం పెందలాడే పాలు తీసుకురాకూడదా గోపికలారా అన్నాడు. వాళ్ళు అన్నారు, గురువుగారండి మేము 5 ఇంటికే 4 ఇంటికే పాలు పితుక్కుని యమునా దగ్గరికి వస్తున్నాం, యమునా నది దగ్గరికి, కానీ యమునని అటు నుంచి ఇటు దాటాలంటే పడవ కావాలి కదా, ఆ ప్రవాహంలో మేము ఈదుకు రాలేము, పైగా నెత్తిమీద పాల కుండలతో అసలు రాలేము, కానీ పడవలు నడిపేవాళ్ళు అటు నుంచి ఇటు తీసుకొచ్చేటటువంటి ఆ పడవల వాళ్ళు ఆలస్యంగా వస్తున్నారు, పడవల వాళ్ళ వల్ల మేము సమయమునకు పాలు తేలేకపోతున్నాం అన్నారు. ఆయన పక్కపక్కనవి, మీరు నన్ను గురువుగారు అంటున్నారు కదా, నేను మీకు కృష్ణ అని ఒక మంత్రం ఇచ్చాను, కృష్ణ 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 అనుకుంటే అసలు పడవక్కర్ లేకుండా నీళ్ల మీద నేల మీద నడిచినట్టు నడిచి ఉతల ఒడ్డుకు వచ్చేయచ్చు, చాలా తేలికగా పడవ అక్కర్ లేకుండా నదిని దాటి మీరు రావచ్చు, మీ వంశంలో కృష్ణుడు పుట్టాడు గోపికల్లారా, అంతటి పవిత్రమైన కృష్ణుడికి జన్మనిచ్చిన గోపికా వంశం మీది, గోపాల వంశం మీది, యాదవ వంశం మీది, మీకేం భయం, కృష్ణ అనుకుంటూ నీళ్ల మీద నడిచి వచ్చేయచ్చు కదా అన్నాడు. ఇంతకీ వేళాకోళానికి అన్నాడు గురువుగారు. ఆయన నిజంగా గురువుగారే, కృష్ణ అని మంత్రం ఇచ్చాడు. హాస్యానికి కృష్ణ అనుకుంటే పడవలు అక్కర్ లేకుండా నది నీళ్ల మీద నేల మీద నడిచినట్టు నడిచి ఉతలకు వచ్చేయచ్చు, మీరు నాకు పాలు పెందరళ్ళైపోయచ్చు, పడవ్వడే రావాలా అన్నాడు. ఈ మాట అన్నాడో లేదో మర్నాటి నుంచి పొద్దుట 5 గంటలకల్లా వాళ్ళు పాలు పట్టుకురావడం మొదలుపెట్టారు. 2-3 రోజులు పోయాక ఈయనకు అనుమానం వచ్చింది, ఏమే ఇదివరకు 8 ఇంటికి కానీ పాలు తెచ్చేవారు కాదు కదా, ఇప్పుడు 5 గంటలకల్లా పాలు తెస్తున్నారు, అంటే పడవల వాళ్ళు పెందరాళ్ళే వస్తున్నారా అని అడిగాడు ఈయన. అదేమిటి గురువుగారు అలా అంటారు, మీరే కదా కృష్ణ అనే మంత్రాన్ని ఉపదేశించారు, మేము కృష్ణ కృష్ణ అంటున్నామండి, నది నీళ్ల మీద కృష్ణ అని అడుగు పెడితే నేల మీద నడిచినట్టే నడుస్తున్నాం, నీళ్లలో మునిగిపోవటం లేదు, నది దాటి అవతలకు వచ్చి పెందరాళ్ళే పాలు పోస్తున్నామండి అన్నారు వాళ్ళు. ఈయన పక్కపక్కనవి, ఏ అబద్ధాలు ఆడుతున్నారు కదా అన్నాడు. అంటే చెప్పాడు కానీ ఈయనకి నమ్మకం లేదు. కొంతమంది గురువులు అలాగే ఉంటారులేండి, ఇతరులకి చెబుతారు కానీ వాళ్ళు మాత్రం ఆశ్చర్యంచరు పాపం. ఒక ఆయన హరికత్ చెప్పి సోమవారం నాడు ఏకాదశి నాడు ఉల్లిపాయ తినద్దని చెప్పాట, పాపం వాళ్ళ ఆవిడ కూడా హరికత వింది. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే ఆయనకు ఉప్మాలోనూ పెసరట్లోనూ ఉల్లిపాయ వేయలేదు. ఇదేమిటి ఉల్లిపాయ లేని పెసరట్టు ఏమిటన్నాడు ఆయన. మీరే కదండి ఇందాక ఏకాదశి నాడు కార్తీక సోమవారం నాడు ఉల్లిపాయ వద్దన్నారు కదా, అందుకేనండి పెసరట్లో పెసరు కూడా ఉల్లిపాయ వేయలేదు అండి, ఆవిడ తీసేయి తీసేయి అది పక్కకి, అది వినేవాళ్ళకి మనకు కాదు, వేసేయి ఉల్లిపాయ అన్నాడు ఆయన. అలాంటి గురువులలో వస్తుంది తంట అంతా. అందువల్ల అనుక్షణం చెప్పే ముందు మేము ఆచరిస్తే మీరు బాగా ఆచరిస్తారు. వీడికి నమ్మకం లేకపోతే ఉపయోగం ఏముంది? ఈయన హాస్యమునకు కృష్ణ అంటే నడుస్తారు, నీళ్ల మీద కూడా నేల మీద నడిచినట్టు అన్నాడే కానీ ఈయనకి నమ్మకం లేదు. వాళ్ళు మేము నిజంగా నడుస్తున్నామని కానీ తెల్లబోయి అసత్యం కదా అంటే, లేదంటే మేము నిజంగా నడుస్తున్నామండి, కావాలంటే రండి పరిశీలించుకోండి అన్నారు. ఇప్పుడు ఆయన పాలు ఇంట్లో పెట్టి ఈ గోపికలతో పాటు బయలుదేరాడు. ఈయన చూస్తూ ఉండగా యమునా నది మీద వాళ్ళు కృష్ణ కృష్ణ అని మాట్లాడుకుంటూ కృష్ణనామస్మరణ చేస్తూ నీళ్ల మీద అడుగు పెట్టారు. నీళ్ల మీద అచ్చం ఇలా స్టేజీ మీద నేల మీద నడిచినట్టు నడిచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మంచి ప్రవాహంతో ఉంది యమునా నది. అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగ మంగళ తరంగ ఉల్లోటోత్తుంగ తరంగ అయిన ఆ యమునా నది మీద చాలా తేలికగా నడిచి వెళ్ళిపోతుంటే ఈయనకి మతిపోయి అలా ఉండిపోయాడు చూస్తూ, ఇది నిజమా కాదా అని. ఇంతలో గోపికలు సగం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి, మీరు కూడా కృష్ణ అనుకుంటూ రెండు గురువు గారు అన్నారు. రమ్మంటారా అని ఈయన కృష్ణ కృష్ణ అని రెండు మూడు అడుగులు నడిచాక, ఇప్పుడు నేను నీళ్ల మీద ఉన్నానా నీళ్ల కింద ఉన్నానా అని కిందకు చూశాడు. ఎప్పుడైతే ఈయనకు అనుమానం వచ్చిందో బుడుంగుని మునిగిపోయాడు నదిలో. కొట్టుకుపోతుంటే ఈ గోపికలు పరిగెత్తుకుంటూ వచ్చి చెరువు రెక్కా పుచ్చుకుని ఎత్తి ఒడ్డు మీద పారేసి పొట్ట తొక్కి నీళ్లు కక్కించారు. ఆ తర్వాత అదేమిటి గురువుగారు అలా మునిగిపోయారంటే, సిగ్గుపడి లేచి, అమ్మల్లారా కృష్ణనామస్మరణ చేస్తే నీళ్ల మీద కూడా నడవచ్చనే విషయం మీకుతో వేళాకోళంగా అన్నాను, కానీ మీరు నమ్మారు. గురువు శక్తి కంటే గురువుగారి మీద ఉన్న భక్తి వల్ల, ఆ విశ్వాసం వల్ల మీరు నడవగలిగారు. చెప్పిన నాకు ఆ నమ్మకం లేక మునిగిపోయాను. కాబట్టి అన్నిటికంటే గురువు భక్తి గొప్పది. గురువుగారి శక్తి ఆయన దగ్గర ఏం లేకపోవచ్చు, నామం గొప్పది కదా, నమ్మకం గొప్పది. ఆ నమ్మకం లేకే ఇన్నాళ్ళు చదువుకున్నా నేను అజ్ఞానంలో పడ్డాను, మీరు విజ్ఞానులు అయ్యారు అన్నాడు ఆయన. కాబట్టి ఎప్పుడు గురువుగారిలో ఏమీ లేకపోవచ్చు కాక, కానీ నమ్మి చేసిన శిష్యులకు మాత్రం యావజ్జీవితం తత్ఫలితం వచ్చి తీరుతుంది. ఇప్పుడు నేను చెప్పిన మాట కాళీపురాణంలోని అపూర్వ కథ. కాబట్టి అనుక్షణం గురుభక్తితో గురువుని నమ్మి దృఢ విశ్వాసంతో ఉన్నవాడు ఈ జన్మలోనే విముక్తి పొందుతాడు, మోక్షం వచ్చి తీరుతుంది.